ఈ ధారావాహిక ప్రవచనంలో ఈరోజు 8వ రోజు ప్రవచనం. నిన్నటి దాకా జరిగిన బాలకాండలో మనం ఎక్కువ రోజులు విన్నది గురు శిష్య బంధం. గురువు అనేవారు ఎలా ఉండాలి, వారు ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి, ఒక శిష్యుడిని చూసినంతనే వీరి గురువు ఎవరో మనం చెప్పచ్చు అని మనకి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు గురు శిష్య బంధం గురించి ఎన్నోసార్లు చెప్పారు. అయ్యప్ప స్వామి పూజా విధానంలో గురు పూజ చేసిన తర్వాతే అయ్యప్ప స్వామిని పూజించాలి, అది అయ్యప్ప స్వామి పూజా విధానం. అయ్యప్ప స్వామిని అందరికీ తెలుసు. ఈ తూర్పుగోదావరి జిల్లాకి అయ్యప్ప స్వాములు అందరూ ఎలా ఉండాలో, దీక్ష తీసుకునే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలో, వారందరినీ గురువు ఎలా నడిపించాలో చెప్పిన ఒక మహామనీషి దండపాణి గురుస్వామి గారు. వారు పుట్టినది తమిళనాడులో అయినప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాకి వచ్చి ఎంతమందో స్వాముల్ని వారు తయారు చేసి, ఎంతమందో నాలాంటి వాళ్ళందరినీ కూడా, అప్పటిదాకా దురలవాట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చేసి అయ్యప్ప స్వాముల కింద మార్చిన మహామనీషి ఆయన. తూర్పుగోదావరి జిల్లాలో అయ్యప్ప భక్తుల ప్రతి ఇంట్లోనూ కూడా వారి పటమే ఉంటుంది, వారికే పూజిస్తారు. గురు పూజ వారికి ముందు చేసే అయ్యప్ప స్వామికి చేస్తారు. అలాంటి మహానుభావులు ఉండబట్టే చాగండి కోటేశ్వరరావు లాంటి గౌరవ లాంటి వారు వాళ్ళు ఉండబట్టి ఈ సునామీలు తుఫానులు ఇక్కడ దాకా వచ్చి బాబు ఇక్కడ కోటేశ్వరరావు ఉన్నారా పక్కకు పోదామని ఏ కృష్ణపట్నానికి ఎక్కడికో పోతున్నాయి. అలాగే వీరిని వదిలేశారు ఏమిటని చెప్పి ఏలూరు పట్టణంలో అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు అలా ఎరకాలం ఏదో పొంగుతూ ఉంటుంది. అది ఇలాంటి మహానుభావులు ఉండడం మన నిజంగా మనం చేసుకున్న మహాపుణ్యం. అటువంటి వ్యక్తుల్లో, గొప్ప వ్యక్తుల్లో దండపాణి గురుస్వామి గారు ఒకరు. వారు పుట్టిన తేదీ, గిట్టిన తేదీ, నక్షత్రం, వారం అన్నీ ఒకటే. వారిని సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు పూజ చేస్తూ ఉంటాం, అది నవంబర్ 4వ తేదీ. వారి లక్షణాలన్నీ, గొప్ప లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నవారు వేలుగురుస్వామి గారు. వారి తనయుడు ఏమాత్రం తండ్రికి తీసిపోకుండా గురుస్వామి అంటే ఎంత ఆదర్శంగా ఉండాలో చూపిస్తున్నవారు వేలుగురుస్వామి గారు. వారందరూ మా అయ్యప్పలకు అందరికీ కూడా ప్రీతిపాత్రమైన గురుస్వామి గారు.
కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమం నిన్నటి రోజున బాలకాండ పూర్తి, ఇవాళ అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు వాల్మీకి మహర్షి. ఇందుచేత అంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇతి. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి ఎందుకంత ప్రియమైన భార్య కాగలిగినది అంటే దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించి చేసినటువంటి పత్ని కనుక. కేవలం ఆ కారణము చేత భార్య అయిన మాట యథార్థమైన, తదనంతరము ఆవిడ తన సౌందర్యము చేత, అతిశయించినటువంటి గుణ సంపద చేత రామచంద్రమూర్తికి అత్యంత అనుకూలమైనటువంటి ఇల్లాలు అయినది. పుండరులు ఒకరి హృదయములో ఒకరు ద్విగుణీకృతంగా భాషించి, ఒకరి హృదయము ఒకరు ఇచ్చిపుచ్చుకున్నవారై, ఇద్దరిది ఒకటే హృదయమై ఏకాత్మన ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు అని బాలకాండని పూర్తి చేశారు. ఇవాళ అయోధ్యకాండని ప్రారంభం చేస్తారు. అయోధ్యకాండ యథార్థానికి రామాయణానికి ఆయుపట్టు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, అయోధ్యకాండంతా ధర్మాల గురించే ఉంటుంది. చాలా ప్రధానంగా ఒక దశరథ మహారాజు గారి పాత్ర ఎలా నడుస్తుంది, ఎప్పుడెప్పుడు ఎటువంటి భావావేశానికి లోనవుతుంది, ఆయన జీవితం అయోధ్యకాండలోనే పూర్తయిపోతుంది. అలాగే రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడిగా ఎలా ప్రవర్తించి మనకందరికీ ఆదర్శప్రాయుడవుతాడు, తండ్రి దగ్గరికి వెడితే ఎలా ప్రవర్తిస్తాడు, తల్లి దగ్గరికి వెడితే ఎలా ప్రవర్తిస్తాడు, భార్య దగ్గరికి వెడితే ఎలా ప్రవర్తిస్తాడు, తమ్ముల దగ్గరికి వెడితే ఎలా ప్రవర్తిస్తాడు, ప్రజల దగ్గరికి వెడితే ఎలా ప్రవర్తిస్తాడు, గురువుల దగ్గరికి వెళితే ఎలా ప్రవర్తిస్తాడు, ఒకవేళ సత్యమునకు ధర్మమునకు వ్యతిరిక్తముగా తనకి విశేషమైనటువంటి ఫలం ఏదైనా వచ్చినా దాన్ని స్వీకరిస్తాడా, సత్యధర్మముల వైపుకు మొగ్గు చూపుతాడా, రామాయణంలో ఏ ఏ పాత్రలు సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని వదులుతాయి, ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని వదులుతాయి, కానీ రాముడొక్కడు మాత్రం సత్యధర్మములను సర్వకాలములందు ఎలా అనుష్ఠానం చేస్తాడు అని మనకి ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేటటువంటిది మనుష్య జీవితంలో కీలకమైనటువంటి ఘట్టం. ఎందుచేత అంటే మనం గృహస్థాశ్రమంలో ప్రవేశించేది దేని కొరకు అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తాం భార్యని. ధర్మపత్ని అంటే మనని ధర్మ మార్గమునందు ప్రవర్తింప చేయడం కోసమని ఆవిడ మనకి ఆలంబనంగా తోడుగా వచ్చింది. ఆవిడ మన చేత ఉద్ధరింపబడాలి, మనం ఆవిడ్ని ఉద్ధరించాలి. ఇద్దరూ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకుని ధర్మ మార్గంలో ముందుకు నడుస్తారు. అందుచేత గృహస్థాశ్రమం అనేటటువంటిది పరమపావనమైనటువంటి ఆశ్రమం. అటువంటి ఆశ్రమంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఆచారకాండ ఉంది, కానీ అవన్నీ మనం చదవగలమా? నిజంగా అటువంటి సన్నివేశం వచ్చినప్పుడు జ్ఞాపకంలో ఉంటాయా? కానీ రామాయణం అయోధ్యకాండ కానీ జీర్ణం అయిందనుకోండి, అయోధ్యకాండ బాగా మనస్సులోకి వెళ్ళిందనుకోండి, మీకేం భయం ఉండదు. ఇంకా ప్రతి సందర్భంలోనూ కూడా రాముడు స్ఫురణలోకి వస్తూ ఉంటాడు. ఈ ఘట్టాలలో రాముడు ఇలా ప్రవర్తించాడు కదా, మనకది ఎందుకు ఆదర్శం కాదు? రాముడు నరుడిగా ప్రవర్తించాడే, రాముడు దేవుడిగా ప్రవర్తించలేదు. రాముడు దేవుడిగా ప్రవర్తించాడు అని మీరు రామాయణం చదివితే అయోధ్యకాండ ప్రత్యేకించి ఆ కాండకి ప్రయోజనమే ఉండదు. ఎందుచేత అంటే రాముడు దేవుడు కనుక అలా ప్రవర్తించాడు, రాముడు దేవుడు కనుక తండ్రికి నమస్కరించాడు, రాముడు దేవుడు కనుక రాజ్యాన్ని వదిలిపెట్టాడు, మేము ఎలా వదిలిపెడతాం అనుకుంటే అయోధ్యకాండం వినడం కాదు, అసలు రామాయణం వినడం అనవసరం. రామాయణాన్ని ఎప్పుడు చదివినా రామాయణంలో రాముడు దేవుడు అని మీరు చదివితే అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు. రాముడు కేవలమరుడు, ఒక మనిషిగా రాముడు జీవిస్తున్నాడు, రాముడు కూడా ఒక మనుష్యుడే అన్న భావనతో మీరు ఉండాలి. అందుకే చతుర్ముఖ బ్రహ్మాదులు వచ్చినా కూడా యుద్ధకాండలో నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి అన్నారు. ఆయన అన్నాడు మీరేదో చెప్తున్నారు నాకేం తెలియడం లేదు, నేను విష్ణువేమిటి, నేను నారాయణుడేమిటి కాదు, నాకు తెలుసున్నంత వరకు నేను దశరథ మహారాజు గారి కుమారుణ్ణి, నేను దాశరథిని, నేను రాముణ్ణి అంతే అన్నాడు. అందుకని ఆయన మనసా వాచ ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. ఆయన్నే శ్రీమన్నారాయణుడిగా ప్రవర్తించాలి అని అనుకుంటే సుదర్శనాన్నే ప్రయోగం చేయొచ్చు రావణాసురుడి మీదకి. కానీ ప్రతిద్వంద్వి అయినటువంటి వాడు రావణాసురుడి మీద యుద్ధం చేసినప్పుడు ఎలా అలిసిపోతాడో తాను అలా అలిసిపోయాడు. ఆశాంతం గురువుల యొక్క అనుగ్రహాన్ని మనకి చూపించాడు. ఎందుకని రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని, రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని అంత అందంగా తీర్చిదిద్దినటువంటి మహాపురుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ప్రారంభంలో వాళ్ళైతే వెళ్లే కొద్దీ రామాయణంలో రామచంద్రమూర్తి జీవితంలో ఆయన జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు చూడండి, సర్వకాలముల యందు గురువులే. అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ప్రారంభం అవుతారు, మనకి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఏమిట్రా వీళ్ళ జీవితాలు ఏమి మహర్షులు రానిపిస్తుంది. శరభంగుడు, సుతీక్షణుడు, శబరి, వరుసగా వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరినీ మించి మకుటాయమానమైన వ్యక్తి మహానుభావుడు అగస్త్యుడు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరి అనుగ్రహాన్ని పొందుతాడు. చిట్ట చివర కూడా యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణాసురుడి మీద యుద్ధం చేసేటప్పుడు అలసటకి లోనైతే ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు అగస్త్యుడు. మనకి రామాయణం జీవితంలో ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు సత్యధర్మాల్ని పట్టుకో, నువ్వు వెతుక్కోవలసింది ఏమి ఉండదు. నీ అంత నువ్వుగా ఎన్ని తెచ్చి దాచుకుంటావు, ఎన్ని తెచ్చి సంపాదించుకుంటావు, ఎన్ని తెచ్చి నీకు రావలసినటువంటి కష్టం నుంచి నువ్వు గట్టెక్కగలవు. ఎన్ని తెచ్చి దాచుకోండి, ఎన్ని తెచ్చి పెట్టుకోండి, కష్టం అనేటటువంటిది విన్నాడుతూనే ఉంటుంది. మీ శక్తితో మీరు కష్టాన్ని అధిగమించగలను అనుకున్నంతకాలము కూడా, అహంకారం లోపల ఉన్నంతకాలము కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది. కష్టమే కానివ్వండి, సుఖమే కానివ్వండి, ఇదంతా వెనక నుండి మా రామచంద్రమూర్తి ఇస్తున్నారు, నేను సత్యధర్మములను నమ్మి ఉన్నాను అని ఉంటే అటువంటి వాడికి పిలిచినా పిలవకపోయినా భగవంతుని యొక్క శక్తి ఎలా కటాక్షింపబడుతుందో మనకి రామాయణం నిరూపించి చూపిస్తుంది. ఎందుచేత అంటే యుద్ధకాండలో ఇంద్రజిత్తు నాగాస్త్రములతో బంధించాడు. బాణములు పాములుగా మారతాయి, ఇంద్రజిత్తుకున్న గొప్పతనం అది. అవి వచ్చి కట్టేశాయి, కట్టేస్తే చలనం లేకుండా పడిపోయారు యుద్ధభూమిలో రామలక్ష్మణులు. పడిపోతే ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదు. గరుత్మంతుడు వచ్చాడు. వస్తే ఆ పాశములన్నీ కూడా నాగపాశములు విడిపోయాయి. విడిపోతే రామలక్ష్మణులు స్పృహలోకి వచ్చారు. గరుత్మంతుణ్ణి చూశారు. గరుత్మంతుడు కౌగిలించుకుని ఒక మాట అన్నాడు, నన్ను గరుత్మంతుడు అంటారు, నీకు నాకు ఏమి స్నేహం, ఎప్పటి స్నేహం, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు నన్ను రక్షించావు, ఈ ప్రశ్నలు అడగకు రామా, నీకు తెలుస్తుంది నీకు నాకు ఉన్న స్నేహం ఏమిటో ముందు తెలుస్తుంది అంటాడు. ఎందుకు రామచంద్రమూర్తికి ఎలా వచ్చి సహకరించాడు, అందుచేత అంత అలిసిపోతే అగస్త్యుడిని ఎవరు పిలిచారు, వచ్చి మీరు నాకు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యండి అని రామచంద్రమూర్తి ఏమైనా అడిగారా? ఏ అంతమంది తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరుణం ఉపాగమ్య ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి అంటారు. అయ్యా రావణుడికి ఉపదేశం చెయ్యకూడదా? చెయ్యరు. వేదం చదువుకోలేదా రావణుడు? చదువుకున్నాడు. పూజ చెయ్యడా? చేస్తాడు. అయినా ఎందుకు రామచంద్రమూర్తికి మాత్రమే ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు? అంటే ఆయన జీవితంలో విడిచిపెట్టనివి రెండే, సత్యాన్ని ధర్మాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఈ రెండూ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం, ఈ రెండింటిని అంత గట్టిగా పట్టుకోగలగడానికి కారణం గురువులు చెప్పినటువంటి మాటలు. అవి రాముడి జీవితంలో ప్రభావితం చేశాయి. ఆ రెండిటి పాదములు పట్టుకున్నాడు, ఎన్ని కష్టములనైనా ఓర్చుకున్నాడు. అందుకని రాముడు రాజారాముడయ్యాడు, సీతారాముడయ్యాడు, ఇవాళ మనకందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ రామాయణం చదువుకోవడం, కొన్ని కోట్ల బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్లు గుచ్చుకోవడం. ఈ శరీరానికి ఇంజెక్షన్లు చేయించుకుంటే బలం వస్తుందేమో, కానీ శరీరం ఎంత బలంగా ఉన్నా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుకి బలం లేకపోతే శరీరమునకు ఎంత బలమున్నా ఉపయోగము లేదు. ఎందుచేత మనస్సు పరిపరి విధముల పోతూ మనస్సు చాలా బాధతో ఉందనుకోండి, నిరుత్సాహంగా, ఈ శరీరంలో ఎంత బలం ఉన్నా ఆ వ్యక్తి ఏమీ చెయ్యలేడు. ఈ శరీరానికి బలం లేకపోవచ్చు, కానీ మనస్సుకి బలం ఉందనుకోండి, మనస్సు తేజోవంతంగా ఉందనుకోండి, మనస్సు సత్యధర్మములను ఆశ్రయించి ఉందనుకోండి, నాకు ఈశ్వరుడున్నాడన్న పూనిక ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడు. దీనికి మెట్లు ఎలా ఎక్కాలో, జీవితం ఎలా ఉంటుందో, ఒక్కొక్క పాత్ర ఎలా మారుతుందో, ఎలా మాట్లాడుతుందో, మనకి నిజంగా సెల్యులాయిడ్ మీద సినిమాని చూపించినట్టు ఎంత అందంగా వాల్మీకి మహర్షి ఆ పాత్రల్ని చూపిస్తారో, ఎక్కడెక్కడ ఏ పాత్ర ఎలా వైక్లభ్యాన్ని పొందుతుంటుందో సత్యధర్మాల్ని అనుష్ఠానం చేయడంలో, ఒక్క రాముడు మాత్రం ఎలా మారకుండా నిలబడతాడో, రాముణ్ణి పట్టుకున్న వాళ్ళని కూడా ఎలా నిలబెడతాడో మనకి అయోధ్యకాండ నిరూపిస్తుంది. అందుకే నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా, అయోధ్యకాండ లాంటి కాండ రామాయణంలో ఇంకొకటి లేదు. సుందరకాండ పరమోత్కృష్టమైన కాండ, సందేహం లేదు, కానీ అది ఉపాసన కాండ. కానీ సామాన్యమైనటువంటి వ్యక్తి జీవితం దగ్గర నుంచి ఎలా నడవాలో, నడువడి ఎలా ఉండాలో నిరూపించాలంటే అయోధ్యకాండే. అంత పరమోత్కృష్టమైనటువంటి కాండని ఇవాళ ప్రారంభం చేస్తున్నాం. ఇందులో వాల్మీకి మహర్షి మొట్టమొదటి శ్లోకాన్ని రచిస్తూ అంటారు, గచ్చతా మాతుల కులం భరతేన తదానగః శత్రుఘ్నో శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః అంటూ మొదలెట్టారు. గచ్చతా అంటూ మొదలెట్టారు. అదో గమ్మత్తు, వాల్మీకి రచన వైచిత్రి. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. గచ్చతా, వెళ్ళాడు అన్నారు. వెళ్ళిపోయినది అన్న శబ్దంతో ప్రారంభమైంది అయోధ్యకాండ. అయోధ్యకాండ పూర్తయిపోయేటప్పటికీ రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు, లక్ష్మణుడు రాముడి వెంట వెళ్ళిపోతాడు, భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఇన్ని తరాల నుంచి అయోధ్యలో ఉన్న సింహాసనం నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. ఎందుకని, పరిపాలనంతా అక్కడ జరుగుతోంది, అందుకని సింహాసనం అక్కడ ఉన్నట్టే లెక్క, అందుకని నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. ఇన్నీ వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోవడం ప్రారంభమవుతోంది, ఇంకా కదలడం ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు వశిష్ట విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి బుద్ధి కలిగిన రాముడు కూడా కదలడం ప్రారంభిస్తున్నాడు. మనకి పాఠం ప్రాక్టికల్గా ఆచరణపూర్వకంగా చూపించడం అయోధ్యకాండలో ప్రారంభమవుతోంది. అందుకే మొదటి శ్లోకం గచ్చతా అని మొదలవుతుంది. గచ్చతా మాతుల కులం భరతే తథానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః. ఆ శత్రుఘ్నుడు భరతుని చేత తీసుకుపోబడ్డట. ఎక్కడికి అంటే, భరతుడు మాతుల కులం, తన మేనమామగారింటికి ఎడుతున్నాడు, యుధాజిత్తు గారింటికి. అయితే యుధాజిత్తు గారు అసలు బాలకాండలోనే వచ్చాడు, కేకయరాజు గారి కూతురు కైకేయి. ఆ కైకేయమ్మ యొక్క తమ్ముడు యుధాజిత్తు. అందుచేత యుధాజిత్తు భరతుడికి మేనమామ అవుతాడు. ఈయన ఈ యుధాజిత్తు బాలకాండలో సీతారామ కళ్యాణం కోసమని దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు అయోధ్యకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు, వివాహాన్ని పురస్కరించుకుని తన కుమారులకి వివాహం చెయ్యడం కోసం, సంబంధాలు నిశ్చయం చేయడం కోసం దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళారని చెప్పారు. ఈ మాట వినగానే యుధాజిత్తు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు మిథిలా నగరానికి. వెళితే దశరథ మహారాజు గారు చూసి ఆశ్చర్యపోయారు, ఇలా వచ్చారని అడిగారు. అడిగితే మేము అయోధ్యకి వెళ్ళాం, కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు వారు చెప్పారు మీరు మామేనల్లుళ్ళ వివాహ ప్రయత్నంలో మిథిలా నగరానికి వచ్చారని తెలిసింది, అందుకని నేను కూడా మిథిలకి వచ్చాను అన్నాడు. అందులో ప్రేమకి ప్రేమ ఉంది. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది, మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని. అపారమైన ప్రేమ ఎవరిది అంటే మేనమామది. మేనమామ మేనల్లుణ్ణి తన కొడుకుని కలిపి సమానంగా చూడగలడు అంది శాస్త్రం. అందుకని మేనమామల ముద్దు మేలైన ముద్దు చాలా ప్రేమగా చూస్తారట మేనమామ. అందుకని మేనమామ గారు కనుక తన మేనల్లుడైనటువంటి భరతుడికి వివాహం జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అంత ప్రేమగా పిలవకపోయినా వచ్చినటువంటి అతిథి కనుక విశిష్ట అతిథిగా భావించారు దశరథ మహారాజు గారు. అందుకని విశేషమైనటువంటి సత్కారం చేశారు. సత్కారం చేశారు. వివాహం అయిపోయిన తర్వాత యుధాజిత్తు తన సామ్రాజ్యానికి వెళ్ళిపోతూ తన మేనల్లుడైనటువంటి భరతుణ్ణి వాళ్ళింటికి పంపించవలసిందిగా దశరథ మహారాజు గారిని అడిగారు. అందుకని అయోధ్యకు వచ్చిన తరువాత దశరథ మహారాజు గారు తన కుమారుడైనటువంటి భరతుణ్ణి మేనమామ గారింటికి పంపారు. అయితే భరతుడు విడితే అర్థం ఉంది, ఎందుకంటే మేనమామ గారి ఇల్లు కాబట్టి వెళ్ళాడు. కానీ ఇది తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని మధ్యలో భరతుడు విడితే శత్రుఘ్నుడు ఎందుకు? పోని భరతుడు శత్రుఘ్నుడు వరుస కన్నదమ్ములే తప్ప ఏకోదరులు కారు. ఎందుచేత అంటే భరతుడు కైకమ్మ యొక్క సంతానం, శత్రుఘ్నుడు సుమిత్ర యొక్క సంతానం. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకి జన్మించారు. అటువంటప్పుడు భరతుడు మేనమామ గారింటికి వెడుతుంటే శత్రుఘ్నుడు వెళ్ళడం ఏమిటి? పోని వెళ్ళాడు అంటే నేను వస్తాను అందాక అన్నయ్య అని ఓ మాట అడిగి విడితే అర్థం ఉంది. కానీ అలా వెళ్ళినవాడు కాడుట, నీ తహా తీసుకుపోబడ్డాడు. భరతుడు తీసుకుపోయాట, తీసుకుపోతే ఆయనతో పాటు వెళ్ళిపోయాట. మనకి రామాయణంలో చాలా తక్కువగా కనపడి తళుక్కన మెరిసేటటువంటి పాత్రలలో శత్రుఘ్న పాత్ర ఒకటి. మీకు శత్రుఘ్న పాత్ర అయోధ్యకాండలో ఇంకోసారి మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుందో ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఎలాగో రామాయణం చెప్తున్నాం కనుక మళ్ళీ నేను ఒకసారి అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఎందుకు అనవసరం. అందుకని మళ్ళీ మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్తాను. మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్పడం అవివేకం, అది మెరుస్తోందని గుర్తుపట్టేస్తారు మీరు ప్రాజ్ఞులు కనుక. అందుచేత ఇక్కడ మెరిశాడు ఒకసారి శత్రుఘ్నుడు. ఎలా? నీతః తీసుకుపోబడి, అది ఆ శ్లోకంలో ఉన్న అందం. ఎలా తీసుకుపోబడ్డాట? భరతుడు వెడుతున్నాడు, శత్రుఘ్నుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అలాగా అంటే భరతుడిని విడిచి శత్రుఘ్నుడు ఉండలేడు కనుక అందుకని భరతుడితో వెడతాడు. ఏది శత్రుఘ్నుని యొక్క శీలము అంటే ఆయన పేరు శత్రుఘ్నుడు అని పెట్టారు మహానుభావుడు వశిష్ట మహర్షి. ఎందుకు పెట్టాలి అంటే ఆయన శత్రువులను జయించినవాడు కనుక. ఏ శత్రువుల్ని జయించాడు? అప్పటి వరకు శత్రుఘ్నుడు ఏ రాజుగారి మీదైనా యుద్ధానికి వెళ్ళి ఎవరినన్నా చంపినట్టుందా రామాయణంలో? ఎక్కడా లేదు. మరి ఎందుకు శత్రుఘ్నుడు అంటే ఆయన గెలిచినటువంటివి రెండు ఉన్నాయి. ఈ రెండు ఎవ్వరూ గెలవలేనివి, ఆయన మాత్రమే గెలిచినవి. అవి అహంకారం అమకారములు. ఈ రెండిటిని ఎవ్వరూ గెలవలేరు. ఎందుచేత గెలవలేరు అంటున్నానంటే ఎటువంటి వాడికి కూడా ఏదో ఒక సమయంలో లోపల నుంచి అహంకారం వచ్చేస్తుంది, నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది. అందున మనిషి జీవితంలో తెలియకుండా జరిగిపోయేటటువంటి ఒక గొప్ప విశేషం ఒకటి ఉంటుంది, పోలిక పోల్చుకొనుట. ఇది మీరు ఎంత కాదనండి అస్తమానం జరుగుతుంటుంది లోపల. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారనుకోండి, వారితో మిమ్మల్ని పోల్చుకుంటుంది, వారికి నాకు ఏమిటి తారతమ్యం అంటుంది. ఎంతసేపు స్నేహం ఉన్నంతసేపు అందం, ప్రతికూలత కానీ లోపల ఉందనుకోండి వెంటనే పోల్చుకుంటుంది, ఎందుకంటే నాకన్నా ఏమి ఎక్కువండి ఆయన అంటుంది, పోలుస్తుంది వెంటనే. ఈ పోలిక పెట్టుకోవడం అనేటటువంటి తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందున అధికారము, అందము, శాస్త్ర పరిజ్ఞానము, అంతఃపురవాసము, ఐశ్వర్యము ఇలాంటివన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి అభిజాత్యం తప్పకుండా ఉంటుంది, నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది. భరతుడు కైకమ్మ కొడుకు, శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు, ఆ మాటకు వస్తే భరతం భరతుడు కైకమ్మ కొడుకు కనుక మూడో భార్య కొడుకు, శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు రెండవ భార్య కొడుకు. అందుచేత యథార్థమునకు భరతుని కన్నా శత్రుఘ్నుని స్థానము ఉదాత్తమే ఎక్కువే. అటువంటి వాడు ఎప్పుడూ భరతుణ్ణి శాసించడం కానీ నేను సుమిత్ర కొడుకునన్న భావన కానీ ఉండదు. కానీ పుట్టుకలో మాత్రం భరతుడికి శత్రుఘ్నుడు తమ్ముడు, ఎందుకని భరతుడి కన్నా కూడా వెనక పుట్టాడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఏకకాలమునందు జన్మించారు. ఉదయం భరతుడు పుట్టాడు, మధ్యాహ్నం వాళ్ళు పుట్టారు. అందుచేత తమ్ముడు అవుతాడు శత్రుఘ్నుడు. అన్నగారు భరతుడు, అన్నగారు భరతుడైనా మీరు ఒక్క విషయం ఆలోచించాలి, ఇద్దరికీ ఎంత తేడా ఓ పూట, ఆయన పొద్దున్న ఈయన మధ్యాహ్నం ఎవరితో కలిసి ఉండాలి. ఇద్దరూ కవల పిల్లలు పుట్టిన వాళ్ళు, లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. పుట్టినప్పుడు శత్రుఘ్నుడు ఎప్పుడూ ఎవరితో ఉండాలి, లక్ష్మణుడితో ఉండాలి. కానీ ఎవరితో ఉంటాడు, ఎప్పుడూ లక్ష్మణుడి పక్కన కనపడడు. ఎవరి పక్కన కనపడతాడు, భరతుడి పక్కన కనపడతాడు శత్రుఘ్నుడు. లక్ష్మణుడు ఎక్కడ కనపడతాడు, రాముడి పక్కన కనపడతాడు. సుమిత్రకు ఉన్నది ఇద్దరి సంతానం, కానీ ఇద్దరూ ఎప్పుడూ తన ఇంట్లో ఉండరు. ఇది గమ్మత్తు. అసలు కౌశల్యకు ఒక్కడే కొడుకు రామచంద్రమూర్తి, ఆయన కౌశల్యమ్మ గారి ఇంట్లో ఉంటాడు. భరతుడు కైకమ్మకు ఒక్కడే కొడుకు, కైకమ్మ ఇంట్లో ఉంటాడు. సుమిత్రకి ఇద్దరు కొడుకులు లక్ష్మణ శత్రుఘ్నులు, ఇద్దరు ఇంట్లో ఉండరు. లక్ష్మణుడేమో రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు, శత్రుఘ్నుడేమో భరతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇద్దరూ చెరుకొకరి దగ్గర ఉంటారు. ఇదే రామాయణంలో ఆశ్చర్యం. ఎందుకు అలా ఉంటారు అంటే, భగవంతుణ్ణి ఆశ్రయించి లేదా సర్వకాలములయందు ధర్మమును ఆశ్రయించి అనుష్ఠానం ఉంటుంది. ధర్మము రాముడు, ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాశీభూతమైనటువంటి ధర్మాన్ని మీరు రామచంద్రమూర్తిగా చూస్తే అనుష్ఠానము లేనటువంటి ధర్మము అయోమయం. అన్నీ తెలుసు, అనుష్ఠానం ఉండదు. ఆయనకి తెలీదా, తెలుసు. సంధ్యావందనం చేయడు, ఎప్పుడు ఉదయం లేచి సంధ్యావందనం చేసినటువంటి పాపాన పోడు. ఆయనకి తెలీదా, అన్నీ తెలుసు. ఆయన ఒక్కనాడు పూజ చేసినట్టు కనపడడు. అలాగని మహాజ్ఞాన జ్ఞానైతే పక్కన పెట్టచ్చు. అంత జ్ఞాని రామచంద్రమూర్తి నడువడి చూపించడం కోసమని అంత జాగ్రత్తగా ప్రవర్తించారు. మిమ్మల్ని మీరు ఎలా మినహాయించుకుంటారు, మినహాయించుకోవడం కుదరదు. నువ్వు జ్ఞానివైతే లోకం గుర్తించాలి, ఈశ్వరుడు గుర్తించాలి, నువ్వు ఆ స్థితికి కూడా వెళ్ళాలి. వెళ్లకుండా నేను జ్ఞానినంటే కుదరదు. నువ్వు జ్ఞానివైతే నేను జ్ఞానిని అన్న మాట నోటి వెంట రానే రాదు. అటువంటప్పుడు నువ్వు ఎలా మానుతావు, మానడం కుదరదు. అందుకని లక్ష్మణుడు సర్వకాలమున యందు సేవ చేస్తాడు. అందుకని ధర్మముతో అనుష్ఠానము కలిసి ఉంటుంది. భరతుడు భక్తి, భక్తి శక్తితో కలిసి ఉంటుంది. శక్తి లేని భక్తి అర్థరహితం. ఎందుచేత భక్తి ఉన్నదనుకోండి మీ అశక్తత జ్ఞాపకం రాకూడదు. అపారమైన భక్తి ఉంది, నాకు తెల్లారకట్ లేచి స్నానం చేస్తే పడిశం పట్టేస్తుందండి అని గుర్తొస్తే ఆ భక్తికి మినహాయింపు వచ్చింది. ఎంత కార్తీక మాసం అవనివ్వండి, ఎంత తెల్లవారుధాము కానివ్వండి, కాసిన వేణ్యుడి తల మీద స్నానం చేస్తానో, అయ్యి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం చెయ్యొచ్చని. అర్థం లేదు, అయినా కాకపోయినా చన్నీళ్ళే స్నానం చేస్తానంటే అదో దౌర్బల్యం అంతే. నువ్వు హాయిగా చేయొచ్చు వేణీళ్ళు స్నానం, శాస్త్రం అంగీకరించింది. నీకు శరీరం ఒంట్లో బాగుండకపోతే తలస్నానం వేణీళ్ళు చేసి పూజామందిరంలో కూర్చుంటాను, కళ్ళు కనపడవు, కనపడకపోతే ఏమో ఆయ్ అక్కడ కూర్చుని రామా 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 గంటసేపు అంటాను. భక్తితో శక్తి కలిసి ఉంటుంది. శక్తి వైక్లభ్యం అయిపోతే అశక్తతని వెతుక్కున్న నాడు అది భక్తి అనిపించుకోదు. అందుచేతే తుట్టతుద నిమిషం వరకు ఏ శక్తి ఉంటే ఆ శక్తితోనే ఉపాసన జరుగుతుంది అంతే. అందుకని భరత శత్రుఘ్నులు ఎప్పుడు ఒకచోట ఉంటారు, రామలక్ష్మణులు ఎప్పుడు ఒకచోట ఉంటారు. అయితే తీసుకుపోబడ్డాడు అనడంలో మాత్రం పెద్దలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దర్శనం చేశారు. శత్రుఘ్న నీత, తీసుకుపోబడ్డాడు. ఎందుకు తీసుకుపోబడ్డాడు అంటే, ఇది సర్వకాలములయందు భరతుణ్ణి ఆశ్రయించేటటువంటి శత్రుఘ్నుడు భక్తి ఎక్కడ ఎక్కువగా వెతుక్కోబడుతుంది అంటే, భక్తి భగవంతుడిలో వెతుక్కోం. యథార్థం భగవంతుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనతో భక్తిగా ఉండడానికి, ఆయన పట్ల భక్తిగా ప్రవర్తించడానికి భగవంతుడు కాడు మార్గం, భాగవతులు మార్గం. ఎందుకని భక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని చూసి మీరు ప్రవర్తిస్తారు. అయ్యో ఫలానా ఆయన ఉన్నాడండి మహానుభావుడు, తెల్లవారుజామున 5-7 లేచి సంధ్యావందనం చేసుకుంటాడు, అంత జాగ్రత్తగా ఉంటాడు, అలా అనుష్ఠానం చేసుకుంటాడు, ఏం ఆయనలా మనం ఎందుకు ఉండలేము అని మీకు ఆదర్శంగా ఉండేటటువంటి వాడు ఎవరవుతాడు, భక్తుడు అవుతాడు. భక్తుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని ఆయన అలా పూజ చేస్తారు మనం అలా ఎందుకు చేయలేము, ఆయన అలా ఉపవాసం ఉంటారు మనం ఎందుకు ఉండలేము, ఆయన అలా క్షేత్రానికి ఎడతారు మనం ఎందుకు వెళ్ళలేము, ఆయన అలా నిత్య జీవితం గడుపుతున్నారు మనం ఎందుకు గడపలేము అని భక్తిలోకి తీసుకెళ్ళగలిగినటువంటిది భాగవతుల యొక్క చరిత. అందుకని భాగవతుల పాదం పట్టుకుని భాగవతులతో కలిసి భక్తిలోకి వెడతాం. ఇది ఒక స్థితిలో ఎటువంటి స్థితికి వెళ్ళాలి, మీరు వారిని అనుసరించడం కాదు, వారు మిమ్మల్ని తీసుకుపోవాలి. ఎలా తీసుకుపోవాలి, కేవలం నాతో పాటు నా ఉత్తరీయాన్ని పట్టుకుపోయినట్టు, నేను పంచ కట్టుకుని వెళ్ళిపోతే నా వెంట నా పంచ వచ్చేసినట్టు. ఉపన్యాసానికి వచ్చే ముందు అక్కడ 6 పంచలో 7 పంచలో ఉంటాయి, ఉన్న వాటిల్లో నా కంటికి ఏది తీసుకోవాలనిపిస్తే ఆ పంచ గభాలను లాగుతాను. అబ్బా ఇవాళ నా టర్న్ కాదనే రాను అంటుంది ఆవిడ పంచే, వచ్చేస్తుందంటే ఏ పంచ లాగితే ఆ పంచ వస్తుంది, ఆ పంచ కట్టుకొస్తాను. ఇవాళ నేను రాను నేను సుందరకాండకు వస్తాను అంది పంచే, అయోధ్యకాండ కట్టుకుంటే అయోధ్యకాండకు వస్తుంది, యుద్ధకాండ కట్టుకుంటే యుద్ధకాండకు వస్తుంది, దాని ప్రమేయం ఏమి ఉండదు. అంతేగాని గురుగారి ఈ కార్యక్రమానికి రానుగానండి, తిరుపతి అయితే రానుగాని, శ్రీశైలం అయితే వస్తానండి, రామాయణానికి అయితే రానుగానండి, తిరుప్పావైకి అయితే వస్తానండి, తిరుప్పావైకి అయితే వస్తాను కానండి, శివపురాణం చెప్పినప్పుడు రానండి. ఇది భక్తి కాదు. గురువు యందు నీకు విశ్వాసం ఉంటే ఆ గురువు వెంట వెళ్ళిపోవాలి, ఆ గురువు తీసుకుపోతాడంతే నిన్ను. ఎలా, తన వెంట ఒక వస్తువుని తీసుకుపోయినట్టు తీసుకుపోతాడు భక్తుడు, తీసుకుపోతే ఆ భాగవతుల్ని అనుసరించి అలా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోయాడు, తను రాజకుమారుడు, తను కూడా దశరథ మహారాజు గారి కొడుకే, భరతుడు దశరథ మహారాజు గారి కొడుకే, నువ్వు మేనమామ గారింటికి వెడితే నన్ను తీసుకెళ్ళిపోవడం ఏమిటయ్యా, నేనెందుకు వస్తాను అనడు. భరతుడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, భరతుడు ఎప్పుడు భరతుడు సేవ చేసుకుంటాడు, ఎప్పుడు చూసినా భాగవతుల సేవ చేసుకుంటాడు. ఎక్కువ ప్రీతి భగవానుడికి ఎప్పుడు కలుగుతుంది, తన సేవ చేసిన కన్నా తన పాదములు పట్టి సేవ చేసేటటువంటి భక్తుల యొక్క సేవ చేసిన నాడు భగవంతుడు ఎక్కువ ప్రీతి చెందుతాడు. అందుకే మనం పూజ చేసినా ఎప్పుడు తిన్నగా భగవంతుణ్ణి పిలవం. ఈరోజు శివార్చన చేస్తున్నారనుకోండి, నంది భృంగిరట వీరక వీరభద్ర చండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్యః అని ఆ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండేటటువంటి గణములన్నింటినీ పిలుస్తాం. మీరు ఒక విష్ణువాలయంలోకి వెళ్ళారనుకోండి, ఆళ్వారులను సేవించి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి ఎడతాం. మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి, ముందు నందీశ్వరుణ్ణి సేవించి చండీశ్వరుణ్ణి సేవించి ఆ పైన ఉండేటటువంటి త్రిశూలానికి నమస్కారం చేసుకుని అప్పుడు శివాలయంలోకి ప్రవేశిస్తాం. ముందు బయట ఉండేటటువంటి పరివార దేవతలతో కలిసి ఉన్నటువంటి పరమాత్మ ప్రసన్నుడై ఉంటాడు. అందుకని ఎప్పుడు భాగవతులతో కూడి ఉన్నవాడిని పిలుస్తాం. అందుకే భగవంతుణ్ణి పిలిచినా ఆ పూర్వ దిక్కునున్నటువంటి శచి పురందరాభ్యాన్ నమః అని చెప్పి, అరుంధతి వశిష్టాభ్యాన్ నమః అని చుట్టూ ఆ ఉన్నటువంటి ముందు ఆ ఋషులందరికీ నమస్కారం చేసి అప్పుడు భగవానుడికి నమస్కారం చేస్తాం. ఎందుచేత, భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవంతుని సేవ చేసేటప్పుడు ముందు భాగవతుల సేవ చేసి భగవంతుడి సేవ చేస్తాం. అలా భరతుడు తీసుకుపోతే భరతుడి వెంట వెళ్ళిపోవడమే తప్ప తనకంటూ ఒక స్వప్రయోజనం కానీ, తనకంటూ ఒక మళ్ళీ ఆభిజాత్యం కానీ, ఒక అహంకారం కానీ, ఒక మమకారం కానీ భరతుడికేం శత్రుఘ్నుడికి ఉండవు, భరతుడి వెంట వెళ్ళిపోతాడు. ఇది అహంకారాన్ని గెలవడం. ఇది గెలవడానికి వెనక కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవాలి. ఇవి గెలిస్తే తప్ప అంత తొందరగా భాగవతులతో పాటు వెళ్ళడం కుదరదు. భగవంతుడికి నమస్కారం చెయ్యమంటే అందరూ చేస్తారు, ఎందుకంటే ఏమో ఎందుకైనా మంచిదండి, లేనిపోవడం ఎందుకు వచ్చింది ఆయనతో మనకి, ఉన్నాడని ఓ నమస్కారం చేస్తే పోదా, ఇప్పుడు లేడు లేడు అని చెప్పి ఆయన దగ్గర ఏదో ఆయనతో గొడవ పెట్టుకుంటే రేపు పొద్దున్న ఏదన్నా వస్తే ఇంకా అక్కడి నుంచి మనసులో పీకు పైకి లేదంటాడు. కానీ ఇంటికి వెళ్ళాక అమ్మాయికి జ్వరం వచ్చింది అనుకోండి, బెంగ ఏమో ఇలా అన్నాను అందుకు వచ్చిందేమో అని బెంగ మళ్ళీ ఎవరికి తెలియకుండా గుళ్ళో కడతాడు. అందుకని భగవంతుడి విషయంలో ఎలా అయినా ఉంటావు, కానీ నీలాగే ముక్కు, నీలాగే కాళ్ళు, నీలాగే చెవులు, నీలాగే నోరు, నీలాగే భార్య, నీలాగే పిల్లలు ఉన్నటువంటి నీతో పాటు సమానంగా జీవితం గడిపేటటువంటి ఒక భాగవతునిలో ఉండేటటువంటి విశిష్టమైన గుణములను నువ్వు గుర్తించి నీకన్నా ఆయన ప్రవర్తన చేత భగవంతుని యొక్క పాదములు పట్టడంలో నీకన్నా అధికుడని గుర్తించి ఆయన పాదములు పట్టడంలో ఆభిజాత్యము నీకు అడ్డు రాకుండా నీ అహంకార మమకారములను త్రోసి రాజని నువ్వు ఆయన పాదములు పట్టి ఆయన ద్వారా భగవంతుడి దగ్గరికి చేరగలిగితే ఆనాడు నువ్వు నీ అంతఃశత్రువులను గెలిచినట్టు మొదటి లెక్క. అందుకని ఆయన శత్రుఘ్నుడయ్యాడు. అందుకని తీసుకెళ్లడంలో గచ్చతామాతుల కులం భరతేన తధానగ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో ప్రీతి పురస్కృత అనఘ పాపము లేనివాడు. భగవంతుణ్ణి చేరడానికి అడ్డొచ్చేది ప్రతిబంధకము. ప్రతిబంధక రూపమైనటువంటి విఘ్నమునకు పాపము అని పేరు. మనమేమో రామాయణానికి ఎడదాం అనుకుంటాం, ఎవడో చుట్టాలు వస్తారు, గుళ్ళోకి ఎడదాం అనుకుంటాం, అప్పుడే కరెక్ట్గా ఎవడో ఏదో పని మీద ఇంటికి వస్తాడు, లేదు పాపం ఏదో దేవాలయానికి ఎడదాం అనుకుంటాడు, ఆర్జిత సేవ బుక్ చేసుకుంటాడు, అప్పుడే ఆఫీసర్ గారు వస్తున్నారు, సెలవు దొరకదు, ఇంకో మాట వెళ్ళమంటారు, ఏమైంది నువ్వు భగవంతుణ్ణి చేరుకుని భగవంతుని యొక్క సేవ చేద్దామన్న నీ ప్రతి సంకల్పమునకు అడ్డుగా వచ్చినటువంటి ప్రతిబంధకం ఏదైతే ఉన్నదో ఆ ప్రతిబంధక రూపమునకు పాపమని పేరు. అటువంటి ప్రతిబంధకములను తొలగించుకున్నటకు నువ్వు మొట్టమొదట చేరవలసినది భాగవతుల యొక్క పాదములను. ఈ భాగవతుల పాదములను చేరుకుంటే తప్ప నీలో కూడా అహంకార మమకారములు తొలగవు. అందుచేత భరతుడి పాదములు పట్టినవాడు కనుక ఆయన అనఘుడు. అందుచేత గచ్చతామాతుల కులం భరతేన తదానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః అని ఆంతరమునందున్నటువంటి విషయాన్ని చెప్పి బాహ్యమునందు మాత్రం భరతుణ్ణి విడిచిపెట్టి ఉండని స్వభావం శత్రుఘ్నుడదు. అందుకని భరత శత్రుఘ్నులిద్దరూ భరతుని మేనమామయ్య అయినటువంటి యుధాజిత్తు యొక్క గృహమునకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ అయోధ్యా పట్టణంలో సంతోషంగా కాలం గడిచిపోతోంది. అక్కడ ఉన్న విచిత్రం ఏమిటంటే వెళ్ళింది ఎవరింటికి వెళ్ళాడు, యుధాజిత్తు గారి ఇంటికి వెళ్ళాడు భరతుడు. మేనమామ గారికి మేనల్లుడంటే మహాప్రీతి, ఇంకా అనుభవించడానికి వీలు కానటువంటి వీలు లేదు అని చెప్పడానికి అవకాశం లేని సమస్త భోగములు అక్కడ ఉన్నాయి. తాతగారు ఉన్నాడు, ఇన్ని ఉన్నా ఇన్ని భోగములున్నా భరత శత్రుఘ్నుల దగ్గర మీరు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గుణం ఏమిటో చెప్పారు. ఈ మార్పు రాకూడదు కొడుకు దగ్గరే. కొడుకు దగ్గర ఈ మార్పు రావడం కొడుకుతనాన్ని పోగొట్టుకోవడం. దాని చేత దెబ్బతినేవాడెవడు తండ్రి, రెండు దెబ్బతినేవాడెవడు కొడుకు తన స్వస్వరూపమును తన శీలమును పోగొట్టుకున్నట్టు. ఇన్ని భోగముల యందుండి కూడా ఏది జ్ఞాపకం పెట్టుకున్నారట భరత శత్రుఘ్నులు, తత్రాపి నివసక్తౌతౌ తర్యమాణౌ చ కామతః భ్రాతరం స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. వాళ్ళు అన్ని భోగములను మేనమామ గారింట్లో అనుభవిస్తున్నా సర్వకాలముల యందు వారు స్మరించినది మాత్రం తండ్రి గారిని స్మరించారట. ఎందుచేత, నీకు తల్లిదండ్రులు నీకు ఉద్యోగం వచ్చినా జ్ఞాపకం ఉండడంలో ఆశ్చర్యం లేదు, కానీ నీకు వివాహం అయిపోయిన తర్వాత నీ భార్యతో కలిసి నువ్వు వేరుగా జీవనం చేయడం ప్రారంభం చేసిన తరువాత నీవారన్నవారు ఏ మేనమామగారింటికో మామగారింటికో వెళ్ళిన తరువాత కూడా భోగములలో ఉన్నప్పుడు కూడా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు మరిచిపోకుండా ఉండేటటువంటి గుణం ఉన్నదే, వారిని స్మరించేటటువంటి సంస్కృతి ఉన్నదే, అది ఒక మనిషికి ఉండవలసిన లక్షణము. అంతేకాని పెళ్ళైన దగ్గర నుంచి ఆయన మారాడంటే ఆవిడ్ని తిట్టవలసిన అవసరం లేదు. మారిపోయే స్వభావం గుప్తంగా నీలో ఉంది. నీ తల్లిని నీ తండ్రిని మరిచిపోయేంత హేయమైన బ్రతుకు నీదైతే వచ్చినావిండం ఎందుకు? నువ్వు ఎప్పుడు మా నాన్నగారు అంతటి వారు, మా నాన్నగారు తెల్లవారుజామున సంధ్యావందనం చేసి చేయకపోతే ఒప్పుకునేవారు కాదు, నాకు అది అలవాటు, నాకు లేవగానే మా నాన్నగారు ప్రణిపాతం చేయకపోతే ఒప్పుకునేవారు కాదు, మా నాన్నగారు మహానుభావుడు, నేను కూర్చుంటే రే నీకు ఇష్టం రా అని ఆదివారం నాడు నా కోసం మా నాన్నగారు స్వయంగా టిఫిన్ చేస్తుండేవారు అని నువ్వు ఎప్పుడూ నీ తండ్రిని నీ తల్లిని నువ్వు స్మరిస్తుంటే నీ భార్య నీకు ఎలా ప్రతిబంధకం అవుతుంది? లేనిపోని దోషం ఆవిడ ఎందు ఎందుకు పెట్టడం? ఆవిడ ధర్మపత్నిగా నీ ఇంటికి వస్తే నీ అందుంది మార్పు. అందుచేత మారకుండా ఉండడం గుర్తేది స్మరణము. సర్వకాలముల యందు స్మరింపబడుతున్నారు తల్లిదండ్రులు అంటే ఏమిటి అర్థం? నీకు తల్లిదండ్రుల యందు భక్తి ఉన్నది, తండ్రి కూడా స్మరిస్తున్నట్ట. ఎలా? తేషామపి మహాతేజ రామో రతికర పితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణవర్తత. ఆయన నాలుగు బాహువులు ఒక మనిషికి ఉంటే ఒక బాహువు ఎందు ప్రీతి ఉండి ఒక బాహువు ఎందు ప్రీతి లేకపోవడం ఉండదు కదా. అలా దశరథ మహారాజు గారు మాత్రం ఎప్పుడూ నలుగురు కొడుకుల్ని స్మరిస్తుండేవట. అది తండ్రికి చాలా సహజమైన విషయం. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి. నాకు రెండు చేతులు ఉన్నాయనుకోండి, నాకు కుడి చేతి ఎందు ఎక్కువ ప్రీతి ఉండి ఎడం చేతి ఎందు అసలు ప్రీతి లేకపోవడం, చీతి కుమార్ల చెయ్యండి ఇది చూసినప్పుడల్లా ఇలా విసుక్కుండా ఉండడం, లేకపోతే కుడి చేయిని వెళ్ళి ఒకసారి దెబ్బకొట్టాయి కూర్చుంది కదా అని కుడి చేతితో ఎడం చేతిని కొట్టి చేయడం, ఇలాంటి పనులు ఏమైనా చేస్తానా? రెండు చేతుల యందు నాకు సమానమైన ప్రీతి ఉంటుంది. అలా దశరథ మహారాజు గారికి నలుగురు బిడ్డల యందు సమానమైన ప్రీతి ఉంది. ఏం ఉపమానం వేశారో చూడండి. ఎందుకని? ఈ చేతి యందు ఈ చేతి యందు కూడా నాకు సమానమైన ప్రీతి ఎందుకు? ఈ చెయ్యి సహజంగా బలం, ఈ చెయ్యి సహజంగా కొంచెం బలహీనం. ఎడంచేయి కుడి చేయికున్న బలం ఎడంచేతికి ఉండదు. లేకపోయినా మరి ఎందుకు ఈ చేతి యందు కూడా సమానం? నాది ఈ భావన, నా చెయ్యిది, అందుకని ఈ చేతిని కూడా ఈ చేతితో సమానంగా చూస్తాను. అంతేకాని పోలిక పెట్టి ఈ చేతికి కొంచెం మంచి కంకణాలు వేసి రెండు ఉంగరాలు ఇట్టి నాలుగు ఉంగరాలు ఇట్టి చీని మొహం ఇట్సా నీకు ఒకటే ఉంగరం ఇలా ఎవడూ చేయించుకోడు. చేయించుకుంటే ఇంకో కారణానికి చేయించుకుంటాడు, అంతేగాని నువ్వు అలా పెట్టావే అనకండి మహాప్రభు, నేనే అలా ఆలోచించి పెట్టినవాడిని కాను. అందుచేత కుడి చేతికి ఎడం చేతికి ఎలా భేదం చెప్పవో నలుగురు కొడుకుల ఎందు భేదం చూడని వాడు దశరథ మహారాజు గారు. మరి అలా అయితే రాముని ఎందు ఎందుకు ఎక్కువ ప్రీతి ఉంది? ఎంత అందంగా చెప్తారో చూడండి వాల్మీకి మహర్షి. తేషామపి మహాతేజ రామో రతికర పితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణవర్తత. ప్రపంచంలో అన్ని భూతములు ఉన్నాయి, అన్ని ప్రాణులు ఉన్నాయి, అయినా అన్ని ప్రాణుల కన్నా చతుర్ముఖ బ్రహ్మగారు గొప్పతనాన్ని ఎందుకు పొందారు? ఇప్పుడు మనందరం రామాయణం చెప్పుకుంటుంటే గభాలన ఆకాశంలోంచి హంసవాహనంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా వచ్చి వేదిక మీదకి దిగారనుకోండి, అలా కూర్చోండి రామాయణం అవనివ్వండి అని మాట్లాడుకుంటామా మనం? నేను లేస్తాను, మీరు లేస్తారు, అందరం ప్రణిపాతం చేస్తాం ఆయనకి. ఎందుకని? అందరం ప్రాణులమే అయినా చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టింపబడిన వాడు, ఆయన చేత మిగిలిన సృష్టి జరిగింది. అందుచేత ఆయన ఎలా ఉత్కృష్టమైనటువంటి ప్రాణో అలా ఆయన శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి విషయాన్ని విని ఎలా సృష్టి చేసి నారాయణుణ్ణి ఆనందింపజేశాడో అలా రామచంద్రమూర్తి తన గుణముల చేత తండ్రిని ఎక్కువ ప్రీతి పొందేటట్టు చేశాడు. ఇది ఆ కొడుకు యందు గుణములు ఎక్కువ ఉన్నాయి, ఆ కొడుకు అందరినీ ఆనందింపచేస్తాడు. అందుకని రాముడు అంటే మాత్రం కించిత్ ఎక్కువ ప్రీతి ఆ కారణం చేత ఉందిట, తప్ప మిగిలిన కొడుకుల యందు ప్రీతి లేనివాడు కాడు దశరథ మహారాజు గారు. అటువంటి వాడు ఏమి రాముని యందు కొంచెం ఎక్కువ గుణాలుండడం చేత దశరథ మహారాజు గారిని ఆనందింపచేశాడన్నారు కదా, ఏమిటా గుణాలు అని మనకు వెంటనే అనుమానం వస్తుంది. అందుకని వాల్మీకి మహర్షి అంటారు, నచనిత్యం ప్రశంత సచనిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఆయన రామచంద్రమూర్తికి ఉన్నటువంటి మొట్టమొదటి గొప్ప గుణం ఇది అంటే సచనిత్యం ప్రశాంతాత్మ, ఎప్పుడూ కూడా నిర్మలమైన చిత్తంతో ప్రశాంతంగా ఉంటాట. మృదుపూర్వంతు భాషతే, మీ మనస్సు మీ ఆధీనంలో ఉంటుంది. మీ మనస్సు నిర్మలంగా ఉండడం, మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం మీ అధీనము. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోండి. ఒక కన్ను ఒక వ్యక్తికి పుట్టుక చేతనే పనికి మాలినటువంటి కన్ను ఉండొచ్చు, చూడలేని కన్ను ఉండొచ్చు, ఒక వ్యక్తికి పుట్టుక చేతనే వినలేని చెవి ఉండొచ్చు, ఒక వ్యక్తికి పుట్టుకతోనే పలకలేనటువంటి మూగదైనటువంటి కంఠం ఉండొచ్చు. కానీ పుట్టుకతో ఏ వ్యక్తికి మనసు చెడ్డది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. మనసే చెడ్డదైతే అన్ని కాలములయందు చెడ్డ మనస్సు కలవాడే అయితే ఆ మనసు మారడం, ఆ మనిషి మారడం అన్నది ఉండదు. పరమ దొంగలు పరమ కిరాతకులు ఎందుకు ఎంతమందినో ఇబ్బంది పెట్టిన వారు ఒక్కొక్క మహాపురుషుడు యొక్క మాటలు విని మారిన వారు ఉన్నారా లేరా ప్రపంచంలో? మారే స్వభావము మనస్సునకున్నది, మారని స్వభావము పుట్టుకతో వచ్చిన వైకల్యమునకున్నది. ఒక చెయ్యి చచ్చుపడిపోయి పుట్టాడనుకోండి, ఆ చెయ్యి మళ్ళీ మారకపోవచ్చు, ఆ చెయ్యి మళ్ళీ పని చేయకపోవచ్చు. ఒక కన్ను చూడలేని విధంగా పుట్టాడనుకోండి, ఆ కన్నిక చూడకపోవచ్చు. పుట్టుకతో చెవి విననిదిగా పుట్టాడనుకోండి, ఆ చెవు జీవితంలో ఇక వినకపోవచ్చు. మనం చూస్తున్నాం కదా ఎంతమందినో ప్రపంచంలో, ఆపరేషన్ చేసినా ఇక వారికి రాదండి చెవు, ఇక వారికి రాదండి కంఠం, ఇక వారికి రాదండి వినికిడి శక్తి అంటారు. కానీ వారి మనసు మారలేదండి అన్నవారు సర్వకాలముల యందు ఉంటారా? ఉండరు. మారుతుంది మనస్సు. ఎందువల్ల మారుతుంది? మీరు ఆశ్రయించిన వస్తువుని బట్టి మారుతుంది. మీ మనస్సుకి మీరు ఎప్పుడూ అవతల వారి దోషాల్ని ఎంచడం మీరు అలవాటు చేశారనుకోండి, అది ఎప్పుడూ ఆక్రోషంతో ఉంటుంది. ఎందుకని? మీకు జరిగినటువంటి అవమానమే దానికి జ్ఞాపకం తెచ్చుకుంటుంటుంది, ఇది దానికి మీరు అలవాటు చేశారు. వాడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా, వీడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా, వాడు ఎంత మాట అన్నాడప్పుడు, ఇదే తవ్వుకు 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 ఆలోచించడం మీకు అలవాటు అయిందనుకోండి, మీ మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. మీ మనస్సు మీకు ప్రీతి కలిగినటువంటి వారి పట్ల, ఏ రామాయణం లేదా 24,000 శ్లోకాలతో, భాగవతం లేదా అన్ని స్కంధాలతో, వీటిలో మీ మనస్సు రంజిల్లగలిగినటువంటి వేపుకి మీ మనస్సుని తిప్పడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, అది ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నిర్మలమైన చిత్తం ఉందనుకోండి మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి మీ మాట ప్రశాంతంగా ఉంటుంది. మృదు పూర్వంతు భాషతే, ఇది రాముడి యొక్క లక్షణం. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు కనుక ఎప్పుడూ మృదువుగా మాట్లాడతాడు. మనిషికి ఉండవలసిన లక్షణం మృదుత్వం. ఎందుచేత, ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్కకి శత్రువు కనపడిందనుకోండి, కుక్క మృదువుగా మాట్లాడు అంటే దానికి రాదు, అది కయ్యమని లేస్తుంది, కుక్కకంతే అలవాటు. ఎందుకంటే అది ఉపాధి లక్షణం. కానీ శత్రువుతో కూడా చాలా మృదువుగా మాట్లాడగలిగినటువంటి సంస్కారం మనిషికి ఉండొచ్చు. ఎంత శత్రువే కానివ్వండి, రాముడికి రావణుడు ఎలా శత్రువు అయ్యాడో అటువంటి శత్రువు ప్రపంచంలో ఇంకొకడికి ఉంటాడా? అటువంటి శత్రువు కళ్ళెదుట పడినా ఒక్క తప్పు మాట రామచంద్రమూర్తి యొక్క నోటి వెంట రాలేదు. ఇలా వాక్కుని నిగ్రహించగలగడం, ఎందుకని మీరు వాక్కుని ఎలా వాడినా మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఇల్లు ఎవ్వరూ లేరు, నేను పట్టుకుని అయిన మాటలు కాని మాటలు ఎవరి గురించో మాట్లాడుతున్నాను అనుకోండి, బాబు మనకెందుకు, ఎందుకండి వాళ్ళని అలా తిడతారు అని భార్య ఎందనుకోండి, ఇప్పుడు భార్యను తిడతాడు ఒక గంట, అందుకని ఆవిడ కూడా ఏమందం, ఏమంటుందంటే అవును లేండి అంటే కొంచెం గోడచాటికి వెళ్ళి వంట చేసుకుంటాడు అనుకుంటూ లేరా? మీరు యథార్థంగా చెప్పండి, నేను అన్నానని కాదు, లేవా ఈ కుటుంబాలు యథార్థంగా అంగీకరించండి, నేను అన్నానని నవ్వకండి, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, ఎంత భర్త అయినా అనుకుని ఊరుకున్న కుటుంబాలు లేవు. ఎందుకని ఆయన నేవనా అంటే లేనిపోను గొడవ. ఆయన ప్రశాంతంగా ఉండడు, వీళ్ళని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఎప్పటివో గుర్తు తెచ్చుకుంటాడు, లేచి కూర్చుంటూనే అన్నగారు జ్ఞాపకం వచ్చాడనుకోండి, ఆ అన్నగారిని సంతోషంగా మా అన్నగారు మహానుభావుడండి అనుకోడు, మా అన్నయ్య అండి దిక్కుమాలాడని మొదలెడతాడు. ఎప్పుడో అన్నయ్యకి తనకి ఉన్న భేదాభిప్రాయాలే గుర్తు తెచ్చుకుంటాడు. తండ్రి గుర్తొచ్చాడనుకోండి, తండ్రికి తనకి ఉన్న భేదాభిప్రాయం గుర్తు తెచ్చుకుంటాడు. మా తండ్రి లేనినాడు ఈ ఉపాధి లేదు, ఈ ఉపాధి లేనినాడు అసలు నాకు ఈ సుఖం అనేటటువంటిది అనుభవించగలిగిన యోగ్యత లేదు. ఆ తండ్రి ఆశీర్వచనం లేనినాడు, నా తండ్రి నన్ను శపించుంటే నేను పతనమైపోయి ఉండేవాడిని, ఆయన శపించలేదు నన్ను అని ఒక్కనాడు ఒక మంచి మాట గుర్తు తెచ్చుకోడు. లేనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇరిటేట్ అయిపోయి ఉంటాడు. ఎంత ప్రసన్నమైన వాడు ఇంటికి రానివ్వండి, అయ్యా పూజ కొబ్బరికాయలు తెచ్చి అక్కడ పెట్టరా అంటాడు, ఎందుకని ఇక్కడ ఉడికిపోతోంది. ఇది ప్రశాంతంగా ఉంచుకోవడం నీ చేతిలో ఉంది. రాముడు ఉంచుకున్నాడు అనకో. రాముడి గుణములు, రాముడు ప్రశాంతముగా ఉండేవాడు, రాముడు మృదువుగా మాట్లాడేవాడు, ఎందుకు నీకు ఆ జపం, ఏమిటి ఉపయోగం దానివల్ల? అది కాదు, వాల్మీకి మహర్షి వాంట్స్ టు బి ప్రాక్టికల్ విత్ యూ. రాముడు ఎందుకలా ఉన్నాడో ముందు క్వాలిఫికేషన్ చెప్తున్నారు, ఇందువల్ల ఇలా ఉంటాడు. రాముడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అందుకని రాముడు మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం ఉత్తరం ప్రతిపద్యతే. అయితే ఏమంటే ఎవరైనా వచ్చి కర్కశంగా మాట్లాడితే, ఒక్కొక్కడు వస్తాడు యువతల వాళ్ళు అసహనం రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు, సహనం పోయేటప్పుడు ఏం చేయాలి? మౌనం, ఏమీ మాట్లాడదు. ఇదేట రాముడు చేసింది కూడా, నోత్తరం ప్రతిపద్యతే జవాబు చెప్పడం. వాడు వచ్చి